కానీ మానవ జాతిని, ఈనాడు మానవ జాతి ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు గురువుకి ఆ విధంగా పరిపూర్ణ సమర్పణ చేసుకుని తన శరీరాన్ని అప్పగించటం చేత కాదు. అంతా ఉంటాం అప్పగించాలని, అది వేరే విషయం. మీరు నిజంగా సమర్పణ చేసుకున్నారా లేదా అనే దానికి ఒక చిన్న ఉదాహరణ మనకి నామధారకుడి యొక్క సమస్యలో వస్తుంది. గురు చరిత్రలో నామధారకుడి యొక్క వంశం వాళ్ళు గురువు యొక్క అనుగ్రహాన్ని అనేక రకాల పొందిన వాళ్ళు గురించి చదువుతాడు. కానీ నాకేంటి లాభం ఉంది అని అడుగుతాడు ఎప్పుడు కూడా. సరే వాళ్ళకేదో అయిందిట, వాళ్ళ క్యాన్సర్ క్యూర్ అయిపోయిందిట, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేసాయట, వాళ్ళకి ప్రమోషన్ వచ్చేసాయట, వాళ్ళ అమ్మాయికి పెళ్లి అయిపోయిందిట, ఇదంతా అయింది, సరే నాకేం జరగలేదు ఇంతవరకు అని వెతకటానికి బయలుదేరుతాడు. వెతకటానికి బయలుదేరితే మన అందరం ఆ గురు చరిత్రలోని ఒక అతి ముఖ్యమైనటువంటి పాయింట్ని స్మరిస్తాం. గురువు సుఖాలు మాత్రమే ఇస్తాడు, దుఃఖాలు ఇవ్వడు అనేటటువంటి ఒక భ్రాంతి మనకి ఉంది. రెండు గురువు ఇస్తాడు. మీకు అర్థం అయితే ఆ పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రేమతత్వములో దుఃఖమే తప్ప సుఖం ఉండదు ఎప్పుడు కూడా. కానీ ఆ దుఃఖమే సుఖంగా అనిపిస్తుంది. మెలకుగా ఆ కుర్రాడికి కావలసినటువంటి సదుపాయాలు చేస్తూ ఉంటుంది. పడుకోవచ్చుగా, నిద్రపోదు. కానీ నేను కష్టపడుతున్నాను అని కూడా అనుకోదు, చాలా ఆనందిస్తుంది ఆ కష్టపడి. రెండో రోజు అందరితో చెప్తుంది కూడా, మావాడు రాత్రి అంతా మనం నిద్రపోలేదు లేదు వధ. ఆ వధ అంతలో ఎంత ప్రేమ ఉందో, కుర్రవాడు నిద్రపోని లేదని చెడుతుంది పక్కవాళ్ళతో. కానీ కోపంతో కాదు అది. ఇక్కడ ఆ దుఃఖం ఎవరిస్తారు? మన జీవితాలలో ఉన్నటువంటి దుఃఖానికి, మన జీవితాలలో లేనటువంటి ఆనందమైన స్థితికి కూడా ఆ గురువే కారణము అన్న భావన రానంత వరకు మనం ఆధ్యాత్మ జగత్తులో ప్రవేశించలేం. కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది పిల్లల్ని మనం కొట్టి తిట్టి పంపిస్తాం బస్సు వరకు. నేను చాలా సార్లు మా కాలనీలో చూస్తూ ఉంటాను, బస్సు వస్తుంది ఎల్కేజీ బస్సు, పిల్లలందరూ ఏడు మొహం పెట్టి కూర్చుంటారు, తల్లిదండ్రులందరూ వాళ్ళు బర 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 లాక్కుపోతూ ఉంటారు. వెనకాతలు ఇంత పెద్ద సంచి మూట ఉంటుంది వెనకాతల తప్ప. అది ఖచ్చితంగా మనకేమనిపిస్తుంది, ఎంత ప్రేమ రాహిత్యం కొడుతున్నారు పిల్లల్ని. ప్రేమ రాహిత్యం అది, వాడు బాగుపడతాడని మీరు కొడుతున్నారా మీ పిల్లల్ని? మరి గురువు రెండు ముట్టుగాలు వేస్తారు కల్లా మీరు ఎందుకు కంగారు పడతారు? అసలు ముట్టుగాలు వేస్తున్నాడు అంటేనే అర్థం మిమ్మల్ని లైన్లో పెడుతున్నాడని. అంచేత ఈ ప్రేమతత్వ సాధన ఇది జాగ్రత్త వృత్తిని, ఇదంతా ధ్యానమే. మీరు ఇంట్లో కూర్చుని 15 నిమిషాల పాటు ఈ విధంగా ఆలోచించుకుంటూ ఉండండి. ఆ ఆలోచన విధానాన్ని చెప్తున్నాను నేను, దీన్నే ధ్యానం అంటున్నా. మన జీవితంలో ఉండేటటువంటి ప్రతి దానికి కూడా ఈ అనంత విశాల విషయంలో ఎన్ని శక్తిధారలు పనిచేస్తున్నాయో ఇప్పుడే కరెక్ట్గా మనం ఆలోచిస్తే ఈటీవీ ధారలు పనిచేస్తున్నాయి, జెమిని టీవీ ధారలు ఇక్కడే ఉన్నాయి, ఇంకా స్టార్ టీవీ, స్టార్ న్యూస్, మళ్ళీ ఇంకా జెమిని టీవీ లేదా ఇండియా ఏదో టీవీ వచ్చింది. ఇవన్నీ ఎక్కడున్నాయో ఇక్కడే పనిచేస్తున్నాయి. టీవీని కనుక మీరు ఆన్ చేసుకుంటే ఆ ఛానల్స్ అన్నీ కూడా మీకు లభ్యమవుతాయి. ఆన్ చేసుకోకపోతే లభ్యం కావు. కానీ లభ్యం కాకపోవడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాయుమండలంలో ఆ శక్తిధారులు, ఆ ఛానల్లో వచ్చేటటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయంటారా లేవంటారా, కానీ అంతేనా? ఇదంతా ఉంటే మనం సృష్టించుకున్నటువంటి ధారలు. ఇదంతా కాకుండా సూర్యుడి నుంచి, గ్రహాల నుంచి అనేక శక్తిధారలు మన భూమి మీదకి వస్తూ ఉంటాయి. వీటన్నిటినీ ఎదుర్కొని మన యొక్క ఆలోచన శక్తితో మనం ఎంత పరిస్థితుల్ని మార్చగలము ఆలోచించండి. మన శక్తి ఎంత? హనుమంతుడి ముందు కుప్పిగంతులా అన్నట్టు ఉంటుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రకృతిలో ఉండేటటువంటి ప్రేమతత్వం అన్న, ప్రకృతిలో ఉండేటటువంటి విశాల అత్యంత శక్తివంతమైనటువంటి శక్తి ధారలలో మెంగి పయనించటం అన్నా ఒకటే. మళ్లీ ఆ పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం మీరు ఇలాగే ఆలోచించుకుంటూ ఉండండి. ఇది ఆలోచించుకోకపోతే మనం ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశించలేం. ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమ విత్తనాన్ని మనం భూమిలో నాటాం, నీళ్లు పోసాం, మొలకొస్తుంది. అది మొలకెత్తడానికి ఆ విత్తనం ఎంత బాధపడుతుందో మీకు ఐడియా ఉందా? కొంచెం బాటనీ చదివిన వాళ్ళకి కొంచెం ఎక్కువ ఐడియా ఉంటుంది. అది ఎంత ప్రెషర్తో అది బద్దలవుతుందో. అది శనగల్ని కనుక భూమిలోకి వచ్చేసి దానిపైన ఒక సూర్యంగాన్ని సైన్సులంగా మీరు మీ అంతటి మీరు తయారు చేయాలి. ఒక సిద్ధ క్షేత్రాన్ని అంటే ఒక చిన్న తృప్తి చెప్తున్నాను నేను మీకు. 20-30 అడుగులు సర్వేసేయండి. సర్వేసాక దాని కింద శనగ మూటలు పెట్టేయండి. మూటలు పెట్టేసి దాని మీద ఒక శివలింగం పెట్టేయండి. పెట్టేసి మట్టి కట్టేయండి. 2 సంవత్సరాలు పోనివ్వండి. తర్వాత మీరు గడ్డం అది తగిలించి అక్కడికి వెళ్ళండి. ఆ స్థలం మీకు గుర్తుండాలి. కూర్చున్న తర్వాత అక్కడ అందరి చేత శివుడికి అభిషేకం చేయాలి. ప్రతిరోజు 100 కడవలు నీళ్లు పోయండి అని చెప్పండి. వారం రోజుల్లో శివలింగం నేలని బద్దలు కొట్టుకు పైకి వస్తుంది. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? విత్తనం బద్దలవటం వల్ల. ఆ తర్వాత మీ ఇష్టం, మీరు బిజినెస్ ఎలా చేసుకుంటారు అది వేరే విషయం. కానీ ఇది ఎందుకు చెప్తున్నా నేను? ఒక చిన్న విత్తనంలో అంత శక్తి ఉంటే ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? బాధపడి బద్దలవుతే. నేను ఎలా ఉన్నదాన్నో అలాగే ఉంటాను, నాలో ఏమీ మార్పులు రాకూడదు, నాకేమీ అవ్వకూడదు, నేను ఎక్కడున్నానో అలాగే ఉండాలి. కానీ మార్పులు వచ్చేవాళ్ళు ఎలా ఇస్తుంది? రాదు. అగ్రువుల చరిత్ర, సద్గురువుల యొక్క చరిత్ర మనం చదివితే వాళ్ళు ఎన్ని రకాల కష్టాలు పడి ఆ స్థాయికి వెళ్ళారో మనకు అర్థమవుతుంది. ఈ కష్టాలు, ఈ స్థాయిలు, ఈ గురువు యొక్క శక్తికి తగిన స్థాయిలో మనము మారాలి అంటే 3 విషయాలు మనం గుర్తుంచుకుంటే చాలు. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు మహేశ్వర. గురుతత్వాన్ని ప్రేమతత్వం అని కూడా అంటాం మనం. ఏం చేస్తున్నాడు గురువు? గురువు బ్రహ్మ క్రియేటివ్ పవర్. ఎక్కడుంది క్రియేటివ్ పవర్? శరీరంలో దాగిందా? ప్రకృతిలో ఉంది. ప్రకృతిలో ఉన్నటువంటి క్రియేటివ్ పవర్ ని మనకి శాపమైతే ఉపయోగించుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ ఎక్కడుంది? ప్రకృతిలో ఉంది. ప్రకృతిగతమైనటువంటి పదార్థాలలో ఉంది. దాన్ని ఏం చేస్తున్నాం మనం? దాని నియమాలు తెలుసుకుని దాని నియమాలకు అనుగుణంగా మనం ప్రవర్తిస్తేనే ఆ శక్తి మన దగ్గరికి వస్తుంది. ఇందాక పైన ఫ్యాన్ ఆన్ చేద్దామని ట్రై చేశారు, లండలేదు. సోత్రాలు చదవలేదు ఆయన, స్కూల్ డ్రైవర్ పట్టుకొచ్చాడు. ఇటు తీసి తీసి దాన్ని పెడితే పనిచేస్తుంది కదా అలాగే. అంటే దానికి కారణం ఏంటి? నియమాలు తెలియటం. అలాగే మన ఆధ్యాత్మిక జగత్తులో కూడా ఆధ్యాత్మిక జగత్తు యొక్క నియమాలు, అందులో ముఖ్యంగా ప్రేమతత్వము, దాని గురించి మనం తెలుసుకోకుండా ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశిస్తే రకరకాల సందేహాలు ఇస్తూ ఉంటాయి. ఆ సందేహాలు ఎందుకు వస్తాయంటే ఈ ప్రేమతత్వం గురించి తెలియచే. ప్రేమతత్వం గురించి తెలిసినప్పుడు ఆ సందేహాలు రావు. కొడుకు బాధపడుతూ ఉంటే తరగతి వెళ్ళి ఆడుకోవాలా అక్కర్లేదా అని ఏ తల్లి ప్రశ్నించదు. ఇంతవరకు అడగలేనన్నా ఎవరు. ఎందుకు ప్రశ్నించలేదు అంటే అంతే, అది ఆ ఆర్పు లాక్కెళ్తుంది. మన పిల్లలు కష్టాల్లో ఉన్నారు, మన వాళ్ళు కష్టాల్లో ఉన్నారు అని మనకు తెలిసిన దగ్గర నుంచి మన హృదయంలో ఒక విచిత్రమైనటువంటి ఆవేదన డెవలప్ అవుతుంది. ఇది బ్రహ్మ సర్వం చెప్తుంది. అందరి హృదయాలలో ఉన్నటువంటి బాధ ఎప్పుడైతే మీరు అనుభవించటం మొదలెడతారో, అందరి హృదయాలలోని బాధ మీకు ఎప్పుడైతే అందటం మొదలెస్తుందో, సర్వజ్ఞత్వం వస్తుందో, అప్పుడు ఏం చేస్తారు మీరు? నేను మిమ్మల్ని అవి చెప్పను, ఏం చేయమని, మీరే చేస్తాను, ఏం చేయాలి. కానీ ఎక్కడ తప్పు వచ్చింది అంటే ఆధ్యాత్మికత అంటే మీ కోరికలు తీర్చుకోవటమే, మీరు ఆరోగ్యంగా ఉండటమే, మీ కోరికలు తీర్చిపోతే తీరిపోతే చాలు, పక్క వాళ్ళు ఏమవుతున్నాడో మీరు చేసుకోక్కర్లేదు అనేటువంటి ఒక భ్రాంతికి లోను మన జీవితాలు నడుస్తున్నాయి. గురు బ్రహ్మ, గురు సర్వజ్ఞుడు. ఈ సర్వజ్ఞత్వంలో అందరి బాధ ఎలా అనిపిస్తుంది? నా బాధ అనిపిస్తుంది. అంచేతే సమాధి చెందిపోయినా 1918 ఆ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా ఆ శ్రీ సాయి మన బాధల్ని ఆదుకుంటున్నాడు. ఎందుకు ఆదుకుంటున్నాడు? ఏమిటి అతనికి మనకి ఉన్నటువంటి సంబంధం? ఏం చేసేస్తున్నాం ఆయనకి మనకి? మీరు కాస్త లాజికల్ గా ఆలోచించండి. అసలు మీకు ఏం హక్కుంది ఆయన్ని మీ బాధ నివారించమని అడగటానికి? ఒక సిద్ధిసాయిని కానీ, ఒక సత్యసాయిని కానీ, ఒక సీవీని కానీ, ఒక బ్యారిస్టర్ని కానీ, ఒక రామకృష్ణ పరమహంసని కానీ, ఒక లారీ మాస్టర్ని కానీ, మీకేం హక్కుంది మీ బాధల్ని తీర్చని అడగటానికి? ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయా? ఉన్నాయి కనుకనే అడుగుతున్నాం మనం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏమ చరాచరం. మనలో కూడా అంతర్యామి ఉన్నాడు. ఆ అంతర్యామిత్వాన్ని వాళ్ళు దర్శించారు కనుక మన బాధ వాళ్ళ బాధ ఉంది. అందువల్ల మనం అంత ధీమాగా మన బాధను తీర్చమని అడుగుతున్నాం. తీర్చమని అడిగాము, బాగానే ఉంది, స్టార్ట్ వచ్చి స్టార్ట్ అయింది, కళ్ళు కనిపించడం లేదు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, మీరు ఇమీడియట్ గా ఏం ఆపరేషన్ చేయడు, నిబర్ని అంటాడు. వీడేం డాక్టర్, కళ్ళు కనిపించడం లేదు నాకు, కళ్ళు కనిపించడం లేదు మురు అంటే ఇంకొన్నాళ్ళు చూపు లేకుండా ఉండు. చెయ్యలేదేమి, కాకరాకు పరిస్థితి అది ముందు చేసేస్తే ఉన్న కన్ను కూడా పోతుంది. సర్వవ్యాపకత్వం గురువులో ఉండేటువంటి రెండవ లక్షణం తీసుకోండి. కానీ ఇవంతా ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. మీలో ఉండేటువంటి ఆ ప్రేమతత్వాన్ని మీరు డెవలప్ చేసుకుంటే ఇవన్నీ కూడా మీరైతే ఆకర్షింపబడతాయి. దాన్ని పుష్పతత్వం అని కూడా అంటాం మనం. అంచేత ఆ సర్వవ్యాపకత్వంలో, ఆ గురువు యొక్క సర్వవ్యాపకత్వంలో మనం అందరి గురువుని అడగటానికి హక్కు ఉంది మనకి. ఎందుకు హక్కు ఉంది అంటే గురువు తన సాధనా బలంతో సర్వవ్యాపకుడు అయ్యాడు కనుక, అన్ని చోట్ల ఉన్నాడు కనుక, మీ లోపల కూడా ఉన్నాడు కనుక, మీరే ఆ గురువుని యొక్క అంశ కనుక. కానీ ఇంకో లక్షణం కూడా మనం గురువు గురించి చెప్పుకుంటాం. గురువు దేవో మహేశ్వర. గురువుని సర్వసమర్థుడు అంటాం, మీరేనా చేయగలడు అని. మరి కొంతమంది చచ్చిపోయిన వాళ్ళని బతికించాడు కదా, మరి అందరినీ బతికించవచ్చు కదా. చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న వస్తుంది. నిజంగా గురువుకే ప్రేమ ఉంటే, నిజంగా గురువే సర్వవ్యాపి అయితే, నిజంగా గురువుకే సర్వసమర్థత ఉంటే నా కష్టాలన్నీ క్షణంలో తీర్చవచ్చు కదా. మమ్మల్ని హాయిగా ఓ ఏసీ రూమ్ లో పడేసి ఉంచవచ్చు కదా. ఏసీ రూమ్ లో పడేసి ఉంటే మీకు తెలుస్తున్నది ఎంత బాధాకరమైన విషయం. ఇంకా బయట వస్తే తెలుస్తుంది. 24 గంటలు మిమ్మల్ని ఏసీ రూమ్ లో నుంచి పొద్దున్న సాయంత్రం తిండి తిని పడుకోమన్నాడు అంటే నా ఉద్దేశంలో మీలో అందరూ ఒప్పుకోరనే నా నమ్మకం. ఒప్పుకున్న వాళ్ళైనా 3వ రోజు బయటకు వచ్చేస్తారు, వద్దులేదు అది ఎందుకని. గురువు యొక్క సర్వసమర్థత యొక్క లక్షణం ఏంటి అంటే మనం పిల్లలకి అడుగులు వేయటం నేర్పుతాం. అడుగులు వేయటం నేర్పుతున్నప్పుడు వేలు పట్టించుకుని ముందు 2 అడుగులు వేయిస్తాం, తర్వాత చెయ్యేపిస్తాం. మనం చెయ్యేపిస్తే ఏమవుతుంది? ఎందుకు చేయకూడదు మనం పిల్లలకి? నడక నేర్చే అప్పుడు ముందు 2-3 అడుగులు వేయిస్తాం, తర్వాత మన ప్రయత్నం సాధ్యమైనంత వరకు ఏమవుతుంది వదిలించుకోవటానికి. వాడు వేలు పట్టుకుంటూ ఉంటే వేలు పట్టుకొని తప్పటడుగులు వేస్తాడు, తపామన పడతాడు. పడ్డాక మళ్ళా వేలిస్తాం. పడకపోతే తప్పట్లు కొడతాం చుట్టూ. వాడు కడబడుతున్నాడు, కదులుతున్నాడు, ఎంత ఆనందిస్తాడు కూడా మా వాడు. మొదట అడుగు వేస్తాడు, ఏం చేస్తాడు అడుగు వేస్తే మొదట ఆయుష్యాలు తయారు చేస్తాడు. ఒకటో అడుగు వేస్తాడు, 2 అడుగు వేస్తాడు, పడతాడు అక్కడ. కానీ అడుగులు వేసుకొని నేర్పిస్తున్నప్పుడు నడక వచ్చినటువంటి సర్వసమర్థులైనటువంటి మీరు ఏం చేశారు మీ పిల్లవాడికి? అదే గురువు మీకు చేస్తే మాత్రం తప్పు అనుకుంటే సార్ మీకు నడక నేర్పాలి. పడండి, ఎన్నిసార్లు పడతారు. కానీ ఎప్పుడు మిమ్మల్ని ఆపాలో, ఎప్పుడు పడుకోనియకుండా కాపాడాలో సర్వజ్ఞుడైనటువంటి అతనికి తెలియదు అనుకోవటం మన అల్పజ్ఞానం. నేను ఎంత కష్టపడిపోతున్నాను, ఇంత కష్టాలు పడిపోయినా కూడా ఆయన నన్ను ఆదుకోవటం లేదు. అంటే అర్థం ఏంటంటే మీ సామర్థ్యం మీద ఆయనకు చాలా నమ్మకం ఉంది, మిమ్మల్ని ఇంకా ఆదుకోవాల్సినటువంటి అవసరం లేదు అని. ఈ భావనతో కనుక గురువుని ఆలోచిస్తే ఇటువంటి సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు అయినటువంటి గురువు మనకు ఎక్కడ దొరుకుతాడు? ఓ సిద్ధిలో దొరుకుతాడా? ఓ కుంభకోణంలో దొరుకుతాడా? ఓ హరిద్వార్లో దొరుకుతాడా? తిరుపతి కొండ మీద దొరుకుతాడా? అంటే ఇంతసేపు నేను చెప్పింది మీరు వినలేదనే అర్థం. గురువు సర్వవ్యాపకుడు అని నేను చెప్పాక అది ఎక్కడ వెతుకుతారు? మీరు ప్రహ్లాదుడికి ఇదే విధంగా నవ్వుతుంటుంది వాడు తండ్రిని చూసి. పెద్ద తపస్సుని అంటావు నువ్వు, వేల వేల సంవత్సరాలు నేను తపస్సు చేసి శక్తిని సంపాదించాను అంటావు నువ్వు. విష్ణువుని వెతుకుతున్నావు నువ్వు, సర్వవ్యాపిని వెతుకుతున్నానంటావు. సర్వవ్యాపిని ఎక్కడైతే ఉండదు అక్కడే ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి సర్వవ్యాప్తిని మనం చూడలేకపోతున్నాము అన్నటానికి కారణం ఏంటంటే నోటితో సర్వవ్యాప్తి అని అంటున్నాం తప్ప ఆయన సర్వవ్యాప్తి అని మనం ఒప్పుకోవటం లేదు. ఒప్పుకోకపోతే మీరు ఆధ్యాత్మిక జగత్తులు ఎలా ప్రవేశిస్తారు? ఫండమెంటల్ రూల్స్ అవి. గురువుకి మీకు మధ్య లింక్ ఉండాలి అంటే, గురువుకి మీకు మధ్య స్నేహ సంబంధాలు ఉండాలి అంటే, గురువుకి మీకు మధ్య ప్రేమ ఏర్పడాలి అంటే గురువు యొక్క సర్వజ్ఞత్వం మీద మీకు నమ్మకం ఉండాలి, గురువు యొక్క సర్వవ్యాపకత్వం మీద మీకు నమ్మకం ఉండాలి, గురువు యొక్క సర్వసమర్థత మీకు నమ్మకం ఉండాలి. ఆ సర్వసమర్థత మీద మీ నమ్మకం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆ గురువు యొక్క లక్షణాలను పులికి తీసుకుంటాడు. ఓ హనుమంతుడు ఉన్నాడు, ఓ సిద్ధపు ఉన్నాడు, మేము వాళ్ళకి ఎందుకు అలా జరుగుతుంది, మేము అలా చేస్తే జరగదా, ఎందుకు జరగదు, జరుగుతుంది కానీ మేము నమ్మటం లేదు ఆయన సర్వవ్యాపకుడని. ఎక్కడో ఎదుర్కొంటున్నారు, ఆ ఫోటో ఎదుర్కొండా ఉంటే కానీ మీకు భావ పరంపర రాగాలి. ఆ ఫోటో ఉంటేనే భావ పరంపర వస్తుంది. ఆ రూపం మారిపోతే మళ్ళా కష్టం. ఇంకో రూపంలో ఆ సర్వవ్యాపకుడిని చూడలేము. నోటితో ఏం చెప్తామంటే ఆయన సర్వవ్యాపకుడని గందరగోళం. కానీ గందరగోళం లేకుండా ఉండటానికే మనం ఎప్పుడూ కూడా ఆ రెండు శ్లోకాలు చదువుతూ ఉంటాం. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. కానీ గురువు ఎక్కడున్నాడు? అఖండ మండలాకారం వ్యాప్తమ్యేన చరాచరం ఎత్తదం దౌసుకమ్యేన తస్మై శ్రీ గురువే నమః. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ సర్వజ్ఞుని, సర్వసమర్థుణ్ణి, ఆ సర్వవ్యాపకత్వాన్ని ఆలోచించుకోండి. మీరు ఆ భావన పులకింప రావాలి మీకు. ఆ సర్వవ్యాపకత్వం గురించి ఆలోచిస్తే మీరు ఆవేదనని మీరు పంచుకోలేకపోతే, ఆ పులకింప మీలోకి రాకపోతే, ఆ భావం మీలోకి రాకపోతే ఆ గురువు మాత్రం మీలోకి ఎలా ప్రవేశిస్తాడు? మీరు నెససరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ అని చెప్తూ ఉంటాం మ్యాథమెటిక్స్ లో ఒకసారి. ఆ కండిషన్ మీరు ఫుల్ఫిల్ చేయకుండా ఎలా వస్తున్నది రాదు. అంచేత నేను ఏదైనా మీకు ఒక షార్ట్కట్ మెథడ్ చెప్పేస్తానేమో అనుకుంటే మాత్రం చాలా కష్టం. నేనంతా లాంగ్ రూటే చెప్పగలను, షార్ట్ రూట్ ఏం లేదు. కానీ టెక్నిక్ కనుక మీకు అర్థమవుతే ఇదే షార్ట్కట్. ఆ సర్వాంతర్యాన్ని అనుభూతి చెందండి. ఎక్కడో ఏం చేస్తున్నారో మీకెందుకు, ఎవరు వస్తే మీకెందుకు, మీ దారిలో మీ గొడవలో మీరు ఉండండి. ఎంత కష్టమో ఆ భావన తెచ్చుకోవడం తీసుకోండి. కానీ అది ట్రిక్, అది సైకిల్ నడపటం లాగే. రోజు దీని గురించి మీరు ఆలోచించుకుంటూ ఉంటే సర్వజ్ఞుడైనటువంటి, సర్వవ్యాపకుడైనటువంటి, సర్వాంతర్యాన్ని అయినటువంటి ఒక విశాలమైన శక్తి యొక్క భావనలో మనం కూర్చుని ఉన్నాం. ఇది కల్పన కాదు, వాస్తవమే. మనం గుర్తుంచుకోవటం లేదు. ఏ శక్తి గ్రహాలను నియమిస్తుంది, ఏ శక్తి గ్రహాలను నడిపిస్తుంది. మామిడి చెట్టును మామిడి చెట్టుగానే ప్రోధి చేస్తుంది, దాని పక్కనే వేప చెట్టు ఉంటుంది, అది వేప చెట్టుగానే డెవలప్ అవుతుంది. పక్కన ఏదైనా కొబ్బరి చెట్టు వేస్తే అది కొబ్బరి చెట్టుగానే డెవలప్ అవుతుంది. పక్క పక్కనే మూడే ఉంటాయి. మరి ఏ శక్తి అంత ఖచ్చితంగా పక్కపక్కనే ఉన్నా కూడా ఆ శక్తులకి ఆ శక్తిని ఇస్తుంది. మీ కంటి ముందే కనిపిస్తుంది కదా ఆ సర్వవ్యాపకత్వం, ఆ సర్వ సమర్థత. మరి అందులో కూర్చోగలిగితే ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో, ఈ వాతావరణంలో, ఇక్కడే ఇప్పుడే అంత అద్భుతమైనటువంటి శక్తి ఎవరైనా బాధపడుతూ ఉంటే చూడగలదా? సుఖంగా లేకపోతే చూడగలదా? చూడలేదు. మామూలు మనుషులైనటువంటి మనమే ఎవరైనా బాధపడుతూ ఉంటే ఎంత బాధపడుకుంటాం? అలాంటిది అంత అద్భుతమైనటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి మనలోనే ఉంటో, మన చుట్టూరా ఉంటో కూడా మనం బాధపడుతున్నామంటే మన చేతగా అంటున్నాడు. మనం అతనికి లొంగలేకుండా ఉన్నాం. ఇందుకు లొంగలేకుండా ఉన్నాం? మనం ఎలా అనుకుంటున్నామో అలాంటి ఫలితాలు రావాలి. మనం నిర్దేశిస్తాం భగవంతుడికి ఇలాంటి ఫలితాలు ఇవి అని. కానీ దయచేసి ఆ భావన కనుక మీరు ఈ క్షణాన్ని వదులుకుని ఆ గురువు యొక్క ప్రేమ, ఆ సర్వవ్యాపీ యొక్క ప్రేమ, ఆ సర్వజ్ఞుడి యొక్క ప్రేమ, ఆ సర్వసమర్థుడి యొక్క ప్రేమలో మీరు లీనమైపోండి. ఆ అనుభూతి చెందితే ఇంకా స్పీచ్లు అక్కర్లేదు, లెక్చర్లు అక్కర్లేదు. ఏం చెప్పేది ఏమి, చెప్పేది ఏమి, అందులో లీనమవ్వండి. లీనమవుతూ అవుతూ అవ్వండి. లీనం అయిన తర్వాత అదే శక్తిధారలు, సంపూర్ణ కుటుంబంలో ఉన్న సభ్యుల మీద ప్రవహిస్తోంది. సంపూర్ణ కుటుంబ సభ్యులను వారి వారి జీవిత లక్ష్యం వైపు అనువుగా మారుస్తోంది. మా వాడు డాక్టర్ అయిపోవాలి, హే గురుదేవా. మా వాడు ఇంజనీర్ అయిపోవాలి, హే గురుదేవా. అవుతా అవుతూ కానీ వాళ్ళ జీవితము ఆదర్శమయంగా, ఆనందమయంగా ఉండాలి గ్యారంటీగా అవుతుంది. ఆ గ్యారంటీ నేను ఇస్తాను ఇచ్చేస్తే మీరు మీరనుకున్నట్టు వాళ్ళ జీవితాలు మారుతాయా నాకు తెలియదు. కానీ వాళ్ళ జీవితాలు ఆనందమయంగా ఉంటాయంటే ఖచ్చితంగా ఆనందమయంగా ఉంటాయి. అందులో దయచేయలేదు. పాండవులందరూ కూడా వనవాసం చేస్తూ ఉంటే రాజభవనంలో ఉన్నటువంటి దుర్యోధనుడికి నిద్ర పట్టేది కాదు. దుర్యాసనం గారు ఇచ్చారు ఒకసారి, అతడు మర్యాదలు చేశాడు. చూసి ఏం కోరుకున్నాడు, పాండవుల దగ్గరికి వెళ్ళండి శిశు సమీపంగా అన్నాడు. భావం అర్థమవుతుంది కదా, రాజప్రసాదంలో ఉన్నా సుఖంగా జీవించలేము, అడవిలో ఉన్నా సుఖంగా జీవించగలము గురువుకి సమర్పణ చేసుకుంటే. గురువుకి తెలిసి మమ్మల్ని ఎక్కడించాలో, ఎలా నడిపించాలో, మా కుటుంబాన్ని ఎలాగా ఏ దారంభటనన్ను తీసుకువెళ్లాలో అప్పచెప్పేయండి. ఈ పరిస్థితుల్లో హాయిగా ఆ సర్వవ్యాపికి సర్వజ్ఞుడికి మీరు అప్పచెప్పేయచ్చు కదా. మీ నెత్తిని ఎందుకు బరువు వేసుకోవటం? రమణ మహర్షి ఎప్పుడో సత్యత్వం ఉండేవాడు. తల మీద ఒక బరువైన పెట్టి పెట్టుకుని ఒక పల్లెటూరు వాడు పరిగెడితే రైలు ఎక్కేట రైలు కదిలింది. కూర్చున్నాడు, చెట్టు మాత్రం నెట్టి మీద ఉంచుకున్నాడు. పక్కన ఉన్న వాళ్ళు చెప్పారు చెట్టు కింద పెట్టుకోరాని. తప్పు నా బరువు మోస్తుంది కదా రైలు, చెట్టు బరువు కూడా రైలు మీద ఎలా పెడతానన్నమాట. మనం చేసే అద్భుతమైనటువంటి బాధ్యత నిర్వహణ అది. అంత సింపుల్ థింగ్ నీకు అర్థమైపోతే నీ జీవితాలు ఆనందమయమే. నీకెందుకు బాధ, ఎవరికి ఏమవుతుందో. కానీ గురువుకి అప్పచెప్పండి, మీ లోపల ఉన్నటువంటి ఆ శక్తిధారలకు అప్పచెప్పండి. ఆ అప్పచెప్పే బాధ్యత మీకుంది. మానవులుగా జన్మిస్తున్నటువంటి మనకి ఆ బాధ్యత ఉంది. మరి మీరు అడుగు మనలో ఉన్నటువంటి ఆ సర్వాంతర్యాన్ని, మనలో ఉండి మన జీవితానికి అర్థం కల్పిస్తున్నటువంటి ఆ గురుతత్వాన్ని, ఆ గురుతత్వం యొక్క స్పర్శని అనుభూతి చెందండి. కళ్ళు ముసుకుని అంతా మర్చిపోండి. ఆక్రమిస్తుంటగా మన శరీరంలో ఉన్న మనకి మార్గదర్శనం చేస్తున్నటువంటి ఆ గురుమూర్తి, బయట ఉన్నటువంటి గురుమూర్తి, బయట ఉన్నటువంటి గురువులు ఆ లోపల ఉన్న గురువు వరకు తీసుకెళ్ళటం కొరకే, ఆ లోపల ఉన్నటువంటి ఆ గురువుని మీరు పట్టుకోగలిగితే ఇంకా ఈ గురువు అక్కర్లే మీకు. ఆ స్పర్శ ఈరోజు తీసుకోండి, అది నేర్చుకోండి. మీ భావనల యొక్క తీవ్రత మిమ్మల్ని మీలో ఉన్నటువంటి ఆ గురువు దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆ గురువు సర్వాంతర్యాము, ఆ గురువు సర్వసమర్థుడు, ఆ గురువు సర్వవ్యాపి, అందులో సందేహం లేదు. కానీ ఈ బాహ్య ఆడంబరాలు, ఈ బాహ్య పూజల ద్వారా అక్కడికి వెళ్ళటం మానేసి మనము మాత్రమే సంశయంలో పట్టం కాకుండా మిగతా వాళ్ళని కూడా సంశయంలో పడేస్తాం. మన సాధనలో ఈ అనుగ్రహ పీఠాలు ఇవన్నీ ఏర్పరచటంలో నా ఉద్దేశం మీరు పూజలు ఎక్కువ చేయాలని కాదు, సాధనలు ఎక్కువ చేయాలని. ఏ సాధనైనా మీకు ఫలితాలు ఇవ్వాలి అంటే మీలో ప్రేమతత్వం ఉండాలి. అది లేదు, ఇదే రావణాసురుడు చనిపోయిన తర్వాత రావణాసురుడి యొక్క ఆత్మ రాముడిలో లీనమైపోతుంది, శిశుపాలుడి యొక్క ఆత్మ కృష్ణుల్లో లీనమైపోతుంది. తనని నిలబెట్టి నిరంతరము తెలుతున్నటువంటి కృష్ణుని కూడా తనలో కలిపేసుకున్నటువంటి గొప్పవాడు కనుకే కృష్ణుడు జగద్గురు అయ్యాడు. ఆ ప్రేమతత్వం మీలోకి రావాలి. వారి వీరు అనే భావన లేకుండా మిమ్మల్ని మీరు మీ శరీరాన్ని ఎంత అద్భుతంగా చూసుకుంటారో ముందుగా మీరు వ్యాపించండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ ప్రేమించండి, ఆ అనుభూతి తెచ్చుకోండి. ప్రేమ ఆ అనుభూతి తెచ్చుకోకుండా ఏ సాధనని చేసినా ఏం లాభం లేదు. ఇది ఇవాళ నుంచి నేను చెప్పిన సాధనని చేసుకున్నాకే మిగతా పని చేయండి. ఇక్కడ అందరినీ ప్రేమించటం మీకు చాలా దగ్గరగా ఆత్మడైనటువంటి వ్యక్తిని ఊహించుకోండి. రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, శ్రీష్ఠుడు కావచ్చు, సాయి కావచ్చు, మీరు ఎవరినైతే చాలా అద్భుతంగా ప్రేమిస్తారో వారిని ఆలోచించండి. ఆ ప్రేమ, ఆ వ్యక్తిని తలుచుకుంటూ వచ్చేటువంటి ప్రేమను బయటకు రానివ్వండి, దాచుకోవడం ఎందుకు? నా ఆవేదన, నా ఆనందాశ్రీలు బయటకు రానివ్వండి. మీరు బాగా ప్రేమించేటువంటి వ్యక్తి వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ గురించి స్పష్టంగా రూపకల్పన చేసుకోండి, ఆ స్వరూపాన్ని ఊహించండి. ప్రేమ, ఎంత ప్రేమో అతనంటే మీకు నిమిత్తమే కావచ్చు, అన్నపూర్ణ కావచ్చు, దుర్గ కావచ్చు, లలిత కావచ్చు, మదర్ మేరీ కావచ్చు, ఆ క్షణంలో మీకు ఎవరు చాలా ప్రేమ మూర్తులు అనిపిస్తారు. ఇంటి వెళ్ళి చేసుకుంటా మాస్టారు కాదు, ఇక్కడే నేర్చుకోండి మీరు. ఇది చాలా ముఖ్యం. ఆ ప్రేమ అణు అణువునా వచ్చేటటువంటి ఆ ప్రేమ, మనకు చాలా ఇష్టమైనటువంటి ఆ వ్యక్తి యొక్క ప్రేమను చూస్తే ముందుగా ఆ కుటుంబ సభ్యులందరికీ, మీ కుటుంబ సభ్యులందరినీ కూడా అదే ప్రేమ పంచండి. ఊహించుకోండి కుటుంబ సభ్యుల్ని. ప్రేమ, ఓ సాయిని ఎలా ప్రేమిస్తారో, ఓ కృష్ణుని ఎలా ప్రేమిస్తారో, ఓ అమ్మని ఎలా ప్రేమిస్తారో, ఆ ప్రేమను మీ కుటుంబ సభ్యులందరికీ అందించండి, నేర్చుకోండి. అది కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని ఊహించుకోండి, ప్రేమించండి వాళ్ళని హాయిగా. ఎంత ఆనందమో ఇంతమందిని మనం ప్రేమించగలుగుతున్నాం. ముందుగా ఆ ప్రేమను స్నేహితుల్ని కూడా చేర్చుకోండి. స్నేహితులు మీ ఇష్టదైవాన్ని, మీకు చాలా ఆత్మీయులైనటువంటి వ్యక్తిని ఎలాగో చూస్తారో అలాగే కుటుంబ సభ్యులకు కూడా మీ ప్రేమను పంచిపెడితే ఇదివరకు వాళ్ళ మీద ఉన్నటువంటి కొంచెం అగౌరవ భావం కానీ ప్రేమ రాహిత్యం కానీ ఉంటే దాన్ని కడిగేసేయండి. ప్రేమించడం నేర్చుకోండి. అలాగే స్నేహితులను కూడా కలుపుకోండి. మెల్లుగా మీరంతా ఈ ప్రపంచం అంతా పృథ్వీ మీద ఉన్నటువంటి ఈ సకల కోటి జీవరాశులు, చెట్లు, జంతువులు అన్నిటినీ ప్రేమించండి. ఆ ప్రేమను అలా విస్తరింపజేసుకోండి. ప్రేమమూర్తులు అవుతుంది మీరు. ఆ ప్రేమమూర్తుల యొక్క సాధన ఏదైనా ఫలితం ఇస్తుంది తప్ప పరస్పరం కలిగించుకునేటటువంటి వాళ్ళ సాధన ఎందుకు ఉపయోగపడదు? మన సాధనలో ఉన్నటువంటి లోటు అది. ఇప్పుడు మీకు నచ్చని వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా మీ ప్రేమలో కలుపుకోండి. స్పష్టంగా ఊహించండి వాళ్ళని, ఏది తప్పు లేదు. వాళ్ళను కూడా మీ హృదయంలో చేర్చుకుని కౌగలించుకుని మీకు ఎవరి మీదైనా ద్వేషం ఉన్నా, కోపం ఉన్నా, తీవ్రమైనటువంటి భావ తీవ్రత ఉన్నా అదంతా మర్చిపోండి. ఈ ధ్యాన సమయంలో మీ యొక్క విరోధాన్ని కూడా, మీకు నచ్చని వాళ్ళని కూడా మొదట మీరు మీ ఇష్టదైవాన్ని ఏ భావంతో చూడగలిగారో అదే భావనతో చూడండి. ఆ ప్రేమ 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 మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. మీ ఇష్టదైవాన్ని చూసి మీరు ఎలా స్పందిస్తారో ఆ స్పందన ఇట్లా నిరంతరం ఉంచుకోండి మీ హృదయంలో. ఆ భావావేశం, ఆ భావ సంవేదన భగవంతుని చూస్తామంటే భావమే యద్భావం తద్భవతి. మీరు బాహ్యంగా ఎంత అందమైన అలంకరణ చేసినా, ఎన్ని బంగారపు నగలు చేయించినా, వజ్ర వైఢూర్యాలతో మీ ఇష్టదేవతను, దేవతామూర్తిని అలంకరించినా హృదయంలో ఆ భావం లేకపోతే ఉన్నారు. హృదయంలో భావన ఉంటే ఒక తెలుసు ముక్క చాలు. అదే కదా శ్రీకృష్ణ తులాభారం మనకి నేర్చుకోదని మళ్ళా మనం మర్చిపోతాం. మనం ప్రేమించే వాళ్ళని, మనము ఆదరించే వాళ్ళని ఇతరులతో పంచుకుందాం. ఇతరులకు ఆ ఆనందాన్ని, ఆ ప్రేమని పంచుదాం మనం. ఆ భావన తీవ్రం చేసుకోండి. ఆ ఇష్టదేవత స్వరూపాన్ని మనసులో ఉంచుకుంటే మీకు ఆవేదనగా ఉన్న పరిస్థితులు కొన్ని ఉండి ఉంటాయి. కుటుంబంలో, ఉద్యోగ విషయంలో, రకరకాల విషయాలలో ఆ ప్రేమను దాని మీద ప్రశ్నించండి. ఇలా జరగాలి అని మాత్రం కోరుకోకండి. ఎవరు మీకు లొంగిపోరు. ఇంకోళ్ళని లొంగదీయటానికి ప్రయత్నం చేయకండి. పిల్లలు నా మాట వినాలి, కోడలు నా మాట వినాలి, గురువు నా మాట వినాలి. మీరు మీ మాట వినమని కాదు, ఇక్కడ మీరు ఆలోచించాల్సింది మీకు నచ్చని పదార్థాల మీద, నచ్చని పరిస్థితుల మీద, అననుకూలమైనటువంటి పరిస్థితుల మీద ఆ శబ్ద బ్రహ్మము, ఆ గురునామము, ఆ గురువు యొక్క ప్రేమను ప్రశ్నించగలండి. ఆ పరిస్థితి మీద గురువు యొక్క కిరణాలను, గురువు యొక్క సముఖంలో ఆ పరిస్థితిని తీసుకొని అలా వదిలేయండి. స్వామి, గురుదేవ, సర్వాంతర్యాన్ని, సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు అనేటువంటి మీ ముందు నా ఈ సమస్యను పెడుతున్నాను. ఏం చేయదలుచుకున్నావో నీకే, నీకు తెలుసు నాకంటే బాగా ఏం చేయాలో. నేను నీకు ఇలా చేయమని మాత్రమే చెప్పను. జాగ్రత్తగా ఈ శబ్దాన్ని పదాలని గుర్తుంచుకోండి. మీ సమస్యలు ఏమైనా కావచ్చు, మీరేమీ సంకోచించక్కర్లేదు. గురువు దగ్గర అంతకంటే ఆత్మీయుడు, అంతకంటే మీకు కావలసిన వాడు. త్వమేవ మాతా చెపితా త్వమేవ, త్వమేవ బంధిస్తే తథా త్వమేవ, త్వమేవ విద్యా ద్రుణం త్వమేవ, త్వమేవ సర్వం మనదేవ దేవ. అంతకంటే దగ్గర ఎవరు ఉంటాడు? అతని దగ్గర సంతోషం ఉండదు. మీకు మీకు మీ గురించి తెలియని విషయాలు ఆయనకి చాలా తెలుసు. మన గురించి ఏదైనా కావచ్చు, కొడుకు ఉద్యోగ విషయం కావచ్చు, కూతురు పెళ్లి విషయం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, మీ సొంత విషయాలు కావచ్చు, అన్నీ ఆయన ముందుకు వచ్చిందండి. కానీ ఇది చేయమని మాత్రం ఆయన శాసించకండి. ఒక సర్వాంతర్యామికి, ఒక సర్వజ్ఞుడికి, ఒక సర్వ సమర్థుడికి మీరు చెప్పక్కర్లే. ఆ పరిస్థితిని నివారించడానికి ఏం చేయాలో అది మీరే చెప్పగలిగితే ఇంకా ఆయన దగ్గర ఊరికి వెళ్తాం. ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ బాధ చెప్తారు. ఆ బాధకి ఏ మందు వేయాలో, ఆ మందు ఎన్నిసార్లు వేయాలో, ఏ మోతాదులో వేయాలో, ఆ బాధను భరిస్తూ కొన్నాళ్ళు తర్వాత ఆపరేషన్ చేయాలా, అది నిర్ణయించవలసిన డాక్టర్. కాటరాక్ట్ ఉంది, నిబంధనలు ఉంటాను, ఏం చేయలేను అంటాడు. చూపు తగ్గుతున్నా కూడా డాక్టర్ చెప్పాడు కనుక మనం పాటిస్తాం. అది సర్వాంతర్యాన్ని అయినటువంటి, సర్వసమర్థులైనటువంటి, సర్వజ్ఞుడైనటువంటి ఆ గురువుకి మీ సమస్యలను స్పష్టంగా మనసులో ఉంచుకోండి. ఎప్పుడో కాదు, ఇప్పుడే